యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. 4 వచనాలు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. పిల్లరా, మనం దేవుని రాజ్యం గురించిన విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం. రాజ్యం అంటే ఏంటో మనకు అర్థమైంది, సింహాసనం అంటే ఏంటో మనకు అర్థమైంది, రాజు అంటే ఏంటో మనకు అర్థమైంది, సైన్యం అంటే ఏంటో మనకు అర్థమైంది, అధికారం అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది. అది లోకంలో చూస్తా ఉన్నాం. దానికి చాలా క్రేజ్ ఉంది. 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవి కొరకు, 5 సంవత్సరాల సీఎం పీఠం కొరకు, 30 సంవత్సరాల పదవి కొరకు, సర్వీస్ కొరకు, గవర్నమెంట్ జాబ్ కొరకు, అథారిటీ కొరకు, పవర్ కొరకు ఎంతగా పరిగెడతా ఉన్నాము మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని రాజ్యం యుగ యుగాలు నిలిచే రాజ్యం, అంతం లేని రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం గురించిన సువార్త, రాజ్య సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధల సారాంశం పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం. మనం పరలోక రాజ్యం గురించిన స్పృహ కలిగి ఉండటం చాలా అవసరం. చాలా సార్లు పరలోకం గురించిన మాటలు విన్నప్పుడు దాన్ని కొందరు ఎట్లా భావిస్తున్నారంటే, పరలోకం అన్నది ఒక స్థలం కాదు, అది ఒక స్థితి, అది ఒక మానసికమైన స్థితి. మనం సంతోషంగా ఉంటే అదే పరలోకం, మనం దుఃఖంతో ఉంటే అదే నరకం. పరలోకంగా భూలోకమే మారిపోబోతా ఉంది. మనం ఎప్పుడైతే మనసు మారుతాదో అప్పుడు మనం పరలోకాన్ని అనుభవిస్తాము అన్న ఇతర మత విశ్వాసాల్లో ఆ భావం ఉంది. క్రైస్తవ్యంలో కూడా అట్లాంటి భావన మనం వింటా ఉన్నాం. కానీ లేఖనాలలో ఉన్న స్పష్టత ఏంటో అర్థమైతే ఈ సత్యాన్ని మనం మిగతా వాళ్ళకు బోధించగలుగుతాం, మనం కూడా ఈ సత్యపు వెలుగులో జీవించగలుగుతాం. నేను ఆ విషయాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడతాను. అందరికీ భూమి మీద సొంతిల్లు ఉండాలి అన్నది ఒక కలగా మనం చూస్తా ఉన్నాం. సొంతిల్లు కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు. దానికి మరలా ఆ బైబిల్ దేవుణ్ణి ఆయన సహాయంగా మాట్లాడటం కొరకు 127వ కీర్తన 1వచనాన్ని కోట్ చేసి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే. కాబట్టి దేవుడు మాకు ఇల్లు కట్టించాడు, ఆయనే మాకు ఇల్లు కట్టించాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఇల్లు కడతానని మాట్లాడడం లా, భూమి మీద ఇల్లు ఇస్తానని మాట్లాడడం లా. యేసుక్రీస్తు ప్రభు బోధలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఆ విషయాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం, చాలా అవసరం. పరలోక రాజ్యం గురించిన బోధలు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో మనం దీనికి యోహాను సువార్త 14వ అధ్యాయానికి కనెక్టివ్ వెర్స్ కింద నేను మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 18-19 ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యేసు తన యొద్దనున్న జన సమూహంను చూచి అద్దరికి వెళ్లవలనని ఆజ్ఞాపించను. అందరు ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను, నీతో రావాలనుకుంటున్నాను అని ఒక శాస్త్రి, శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, స్కాలర్, ఆయన అడిగాడు. ప్రభు ఆయన అంతరంగా ఎరిగి నన్ను చూసి, నేనుండే స్థలం చాలా బాగుంటుంది, ఈరోజు ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా ఖర్చు పెడుతున్నారు, 40-50 లక్షలు చిన్న ఫ్లాట్కి, సొంత ఇల్లు కోసం 1 కోటి రూపాయలు, విల్లా కొరకు 5 కోట్లు, 2 కోట్లు, భూమి మీద స్థలం కావాలి, ఇల్లు కావాలి, భూమి మీద మేము బాగుండాలి, అది డెవలప్డ్ సిటీస్కి వెళ్ళిపోవడం, ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో సెటిల్ అవ్వడం, అది జీవితంలో గొప్ప సక్సెస్గా మాట్లాడుతున్నారు. కానీ విశ్వాసి చూడాల్సిన దృక్పథం అది కాదు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులు అవి గూళ్ళు కట్టుకుంటున్నాయి, నక్కలు అవి పురుగులు తుడుచుకుంటున్నాయి, కానీ మాదిరిగా చూపించడానికి భూమి మీదకి వచ్చిన మనుషు కుమారుడు, ఆయన భూమి మీద స్థలం సంపాదించలేదు, మనుషు కుమారుడు తలవాల్చుకున్నకైనా స్థలం లేదని చెప్పాడు. ఆయన ఏ స్థలం సంపాదించకపోతే ఆయన వెంబడిస్తున్న మనకి ఎట్లాంటి స్థలం ఇస్తాడు అని భావించాలి. దానికి మనం చదువుకున్న మూల వాక్యం, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను గాల్లో కలిసిపోవట్లా, నేనేమి అదృశ్యం అయిపోవట్లా, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను రాజ్యంలోకి వెళ్తున్నాను, నేను మహిమలోకి వెళ్తున్నాను. దాన్ని వాళ్ళకి బోధించాడు చూపించాడు. ఆయన స్థలం ఇస్తానన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మన చదివి 14వ అధ్యాయం మొదటి వచ్చిన మన చదివిన వాక్య భాగాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆయన వెళ్తున్న స్థలాన్ని ఒక నివాస స్థలము అని మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్తున్న స్థలాన్ని నివాస స్థలము అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనం ఎక్కడ నివసించాలో ఆ విషయాలు చాలా స్పష్టంగా బోధించాడు. ఆయన నివాస స్థలం కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. నేనుండే స్థలంలో మీరు ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, నేనుండే స్థలానికి మీకు మార్గం నేనే, నా తండ్రి వద్దకు వెళ్లే మార్గం నేనే అని ఆయన బోధించాడు. పరలోకం అన్నది ఒక ప్రాంతం, ఒక స్థితి కాదు, అది ఒక స్టేట్ కాదు, అది డ్వెల్లింగ్ ప్లేస్ కింద, రెసిడెన్షియల్ ప్లేస్ కిందనే గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. పౌలు భక్తుడు పరలోకాన్ని చూశాడు, యోహాను భక్తుడు పరలోకాన్ని చూశాడు, అపోస్తులందరూ కూడా పరలోకానికి వెళ్ళడాన్ని చూశారు. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన బోధలు మాత్రమే కాదు, ఆయన వారి ముందు అట్లాగే ఆరోహణమయ్యాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కనులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. కింద దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు 11వ వచనంలో, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పిరి. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? వాళ్ళకి కనిపించేటట్లుగా మేఘం మీద ఆరోహణమయ్యాడు, మరలా వస్తాడు, అక్కడి నుంచి వస్తాడు, ఆయన పరలోకంలో ఉంటాడు. అది వేరే ప్రాంతం కింద ఒక స్థలం కిందే గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ అది ఎంత మాత్రం ఒక స్థితి కాదు, ఒక స్థితి కాదు. స్టెఫనుకి ఆయన మరణం దగ్గర అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం, పరలోక ఆకాశం తెరవబడింది, తండ్రి సింహాసనాసీనుడిగా కనిపించాడు, ఆయన పక్కన కుమారుడు లేచి నిలబడ్డాడు. అది ఆ దర్శనం. ఆ దర్శనాన్ని చూసి నా ప్రాణం పోతుంది అన్నా సరే ఏమాత్రం ఆయన కలవరపడకుండా ఆ దర్శనాన్ని చూసి సంతోషంగా ప్రాణాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో స్టెఫన్కి అర్థమైంది. ఎక్కడికి వెళ్లాలో యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. ఒకప్పుడు 60 సంవత్సరాల పాటు ఉంటారులే అని మనం భావించేవారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటారు అని భావించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏ స్ట్రోక్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ షాకింగ్ వార్త వినాల్సి వస్తుందో తెలీదు. కాబట్టి ఆ భూమి మీద సెటిల్ అయిపోదాము అని నిరీక్షణ లేని వారు ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్న ఈ లోకం బాగుంది, ఈ లోకంలో పల్లెటూర్ల కంటే పట్టణాలు బాగున్నాయి, సాధారణమైన ఇళ్ల కంటే విల్లాలు బాగున్నాయి, బంగ్లాలు బాగున్నాయి అని భావిస్తున్నారు. మనం సత్యాన్ని ఎరిగిన వారు, మనకి మన భవిష్యత్తు ఏమైపోతుందో తెలుసు, మన భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లాలో తెలుసు. దేవుడు ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో భూలోకాన్ని పరలోకాన్ని నరకాన్ని ఎలాగా ఎవరి కొరకు ఏ స్థితిలో కలగజేశాడో తెలుసు. అది మన నిరీక్షణ, అది మన నిరీక్షణ. ప్రభు యొక్క బోధలదే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని రాజ్యానికి అర్హత సంపాదించడం కొరకు సువార్త ప్రకటించాడు. ఆ బోధలు విని యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన అపోస్తలకి మనం చదివిన యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్తున్నాను అన్న మాట దగ్గర చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 33.5 సంవత్సరాలకి అంత తొందరగా వెళ్లాల్సిన అవసరం ఏంటంటే, పరలోకాన్ని తీరిగ్గా ఆలస్యంగా చేరుకునే లోకం కాదు అదేదో ఇలాంటి లోకం అయితే ముందు ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ అనుభవించిన తర్వాత ఆ తర్వాత చూద్దాంలే అనుకోవచ్చు. భక్తులు ఎవరు అట్లా అనుకోలా, త్వరగా వెళ్లారు. యేసుక్రీస్తు ప్రభు త్వరగా వెళ్లాడు, యేసుక్రీస్తు ప్రభు కోరుకుని వెళ్లాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అడుగుతున్నాడు, తండ్రి నేను నిన్ను మహిమపరిచాను, నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేశాను, కాబట్టి నేను మహిమలోకి రావాలి. మహిమ భూమి మీద లేదు, గ్లోరీ భూమి మీద లేదు, అక్షయత భూమి మీద లేదు, శాశ్వత జీవం భూమి మీద లేదు. అందరూ పాపం చేసి మహిమను కోల్పోయారు. మహిమను కోల్పోయిన భూమి మీద మనం ఉన్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న భూలోకంలో మనం ఉన్నాం, శాపాన్ని కొని తెచ్చుకున్న శరీరంలో భూలోకంలో మనం ఉన్నాం. కాబట్టి మూలాలు మనకు అర్థం కావాలి, ఆ భవిష్యత్ విషయాలు మనకు అర్థం కావాలి, భూలోక విషయాలు పరలోక విషయాలు మనకి అర్థం కావాలని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు ఈ దర్శనాన్ని చూశాడు, మనకు తెలుసు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభుని కలుసుకున్నాడు. ఎవరా యేసు? చనిపోయిన యేసు, చంపబడ్డ యేసు. ఆ చనిపోయిన యేసు, చంపబడ్డ యేసు, ఆయన పట్టపగలు సూర్యుని వెలుగు కంటే మహావెలుగులో దర్శనం ఇచ్చాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన ఆ మరణం ఆయన బంధించలేదు. ఆ దర్శనాన్ని చూశాడు. రెండోది పరలోక రాజ్యం ఎలా ఉంటుందో కూడా చూశాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవాలి. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనాలను గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనుకోబడును. అతడు శరీరంతో కొనుపోబడిను నేనెరగను, శరీరం లేక కొనుపోబడిను నేనెరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నెరుగుదును, అతడు పరదేశలోకి కొనుపోబడి వశింప సత్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. నేను ఆ లోకంలోకి వెళ్ళాను, అక్కడ స్వరం విన్నాను, ఆ లోకాన్ని చూశాను అని మాట్లాడుతున్నాడు. చాలా మంది బైబిల్ పండితులు ఒక మనుషుని నెరుగుదును అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, కాని ఆయన నాకు కలిగిన ప్రత్యక్షతలు అన్నాడు, నేను హెచ్చిపోకుండా ఉండినట్లుగా నాకు ముళ్ళు అన్నాడు. ఇది పౌలు యొక్క స్వీయ అనుభవం అంటారు. ఆయన అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన్ని కొట్టారు, ఆయన ప్రాణం పోయింది, ఆయన చనిపోయాడు అనుకొని పౌలును గ్రామం బయట పడేశారు. అప్పుడు పౌలు చనిపోయాడు. దేవుడు పౌలుకు మరలా ప్రాణమిచ్చాడు, పౌలును మరలా బ్రతికించుకున్నాడు. కాబట్టి అతడు మరలా బ్రతికి బయటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన అనుభవాన్ని రాస్తున్నాడు అంటారు బైబిల్ పండితులు. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనాలు చదివితే, అంతియొకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణము వెలుపలకి అతను ఈడ్చిరి చనిపోయాడు అని వాళ్ళకి అర్థమయ్యి బయటపడేశారు. 20వ వచనం, అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచాడు, చనిపోయాడు అని బయటపడేసిన ఆయన లేచాడు. ఆ అనుభవంలో నుంచి రాస్తున్నాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. 14 సంవత్సరాల క్రితం ఒక సన్నివేశం జరిగింది. ఒక మనుషుడు 3వ ఆకాశంలోకి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళాడు, వశింపసఖ్యము కాని మాటలు విన్నాడు. ఆయన పునరుద్ధానుడైన ప్రభువుని దమస్క మార్గంలో చూశాడు. ఆయన పరదేశంలో ఉన్న పరిస్థితిని కూడా నేరుగా చూశాడు. ఆ తర్వాత పౌలు జీవితం ఎలాగుంది అంటే, ఆయన రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, గురి ఆయన పరలోకానికి చేరుకోవడమే గురిగా పెట్టుకొని భూలోకంలో ఆయన పరలోక రాజ్య సంబంధి ఎట్లా జీవించాలో అలాగే జీవించాడు. మనసంతా పరలోకం మీద ఉంది. ఆయన చూసిన విషయాన్ని బట్టి, ఆయన రూఢిపరచుకున్న విషయాన్ని బట్టి ఆయన బోధలు గాని ఆయన జీవన విధానం గాని ఎలాగుందో చూడగలం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటి లాభం చావైతే? చావు నష్టం కదా, చావు ఎవరు కోరుకోరు కదా. పౌలు ఎందుకు చావు కోరుకుంటున్నాడంటే, చస్తే ఎక్కడికి వెళ్తామో పౌలు చూశాడు. ముందుగానే ఆయన వెళ్లి చూశాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలు మనం ఏమవుతుందో బోధించాడు ఆయన. ఆ విషయాలు అపొస్తలు ఎరిగారు. అపొస్తలు పునరుద్ధానుడైన ప్రభువును చూశారు. పౌలు భక్తుడైతే నేరుగా చనిపోయి పరదేశంలో ఏముంటుందో చూశాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, చావైతే లాభం, చావైతే లాభం అని మాట్లాడుతున్నాడు. 23వ వచనం, ఈ రెండిటి మధ్యను ఇరుకును బడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. వెళ్తే నష్టం కాదు, మరీ మేలు. ప్రభువును కలుసుకోవడం నష్టం కాదు, మరీ మేలు. చావైతే లాభం. మనకి ఒకప్పుడు ఈ విమాన సౌకర్యాలు లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు, ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు, గ్లోబలైజేషన్ లేనప్పుడు, మనకి మనం పుట్టిన పల్లెటూరే మనకిష్టం, మనం పుట్టి పెరిగిన ప్రాంతాలే మనకిష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే చోటకి పంపడానికి పేరెంట్స్ ఒప్పుకోలేదు. సాధ్యమైతే ఆ ఊర్లోనే పెళ్లి చేయాలి. ఉద్యోగం అయితే వేరే ఊరికి వెళ్ళాలి కాబట్టి ఏం ఉద్యోగాలు అక్కర్లా, మనం వ్యవసాయం చేసుకుందాం, కలిసి ఉందాం, ఇక్కడే ఉందాం. కానీ ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు అలా లేరు, పరిపెట్టుకుని పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు అలా లేరు, పనిపట్టుకుని పంపిస్తా ఉన్నారు, డబ్బులు కట్టి పంపిస్తా ఉన్నారు, మోటివేట్ పంపిస్తా ఉన్నారు. ఎందుకు యూకే వెళ్తున్నారు, ఎందుకు అమెరికా వెళ్తున్నారు, ఎందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఎందుకు అబ్రాడ్ వెళ్ళడానికి అంత క్రేజ్ ఉంది, ఫారెన్ పెళ్లి సంబంధాలకు ఎందుకు అంత ఎగబడుతున్నారంటే, అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ వేరేగా ఉన్నాయి, అక్కడ జీవన ప్రమాణాలు బాగున్నాయి, అక్కడ జీతాలు బాగున్నాయి, అక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మనకంటే వాళ్ళు 20 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉన్నారు, 30 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉన్నారు. మనం ఇంకా వెనకబడి ఉన్నాం మన ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలకు వెళ్తే మనం బాగుంటాము అని చూశారు. ఒకరు వెళ్తున్నారు ఫారెన్ కంట్రీకి, వాళ్ళు మరలా తిరిగి వస్తున్నారు, వాళ్ళ జీవన విధానం బాగుంది. మా విజయవాడలో ఉన్న పిల్లలందరూ ఇద్దరు ఇద్దరుంటే ఇద్దరు అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు, అబ్రాడ్ లో సెటిల్ అయిపోతున్నారు. తిరిగి ఏమైనా మళ్ళీ ఇండియా ఫ్రెండ్, ఇండియా రారట, ఇండియా రారట. ఒకవేళ అమ్మా నాన్న చచ్చిపోతే చూడడానికి మాత్రమే వస్తారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు, అక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. ఎందుకు అట్లా అంటే లివింగ్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్ అవి, డెవలప్డ్ కంట్రీస్ అన్న మాటలు మనం వింటున్నాం. సినిమాలు ఆ దేశాలు ఎలాగున్నాయో చూపిస్తున్నారు, మీడియాలో ఆ దేశాలు ఎలాగున్నాయో చూపిస్తున్నారు. నేను భూమి మీద మనం ఉన్నాం, మనకి మన నాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు, దిగి వచ్చి విషయాలు బోధించాడు. భూమి మీద ఉన్న పౌలు ఆయన వెళ్లి పరదేశం ఎలా ఉంటుందో చూసి వచ్చాడు, మరలా ఎలా ఉంటుందో చూసి వచ్చాడు. ఆయన అంటాడు, చావైతే లాభం, వెళ్ళిపోతే మరీ మేలు. అదేంటి బతకాలి కదా. చైనా వాళ్ళు కాని కొంతమంది హైందవులు కాని చావు అన్న మాట మాట్లాడే చెవులు మూసుకుంటారు. ఎందుకు? సదాస్తు దేవతలు, సదాస్తు అంటే చావు వచ్చేస్తుంది, అది వాళ్ళకి అర్థం కాల, అది ప్రయాణం అని అర్థం కాల, అది ఇంతకంటే గొప్ప రాజ్యం అని అర్థం కాల, దేవుని రాజ్యం ఎంత గొప్పదో అర్థం కాల, ఆ మహిమ రాజ్యం ఎంత గొప్పదో అర్థం కాల. మనం వాక్యపు వెలుగులో ఈ సత్యాలు అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎందుకన్నా ఇంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన జీవితానికి కావాలని కష్టాలు పెట్టుకున్నాడు. కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా ఉండొచ్చు, అధికారం కలిగిన వాడు పండితుడు గమలయేలు పాదాల వద్ద కూర్చొని ఆయన ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేసిన వాడు, అట్లాంటి వాడు సువార్త విషయంలో పరిచర విషయంలో ఎంతగా శ్రమల గుండా వెళ్తున్నాడు, కావాలని కష్టపడుతున్నాడు. ఎందుకు అట్లా నువ్వు కష్టపడుతున్నావు అంటే, నాకు జీతం ఉంది, నాకు బహుమానం ఉంది. కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 23వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. వారు క్రీస్తు పరిచారకుల వెరువాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడి తిని, 1సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు వాడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు అపదశాల మీద మీరు మనసు పెట్టాలని జ్ఞాపకం చేస్తున్నాను. 23వ వచనంలో కూడా అనేక పర్యాయాలు సరసాల్లో ఉన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. కౌంట్తో చెప్పినవి ఉన్నవి, కౌంట్ లేకుండా చెప్పినవి కూడా ఉన్నాయి. ఎందుకు అట్లాగా? మనం ఆయనకున్న నిరీక్షణ 12వ అధ్యాయంలో రాశాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, పరదేశాన్ని చూశాను, అక్కడ స్వరం వచింప శక్యము కాని స్వరాన్ని విన్నాను, ఆ భాష విన్నాను, కాబట్టి వాక్యపు వెలుగులో పౌలు భక్తుని యొక్క అవగాహన మనకు అర్థం కావాలి. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో బోధిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయంలో బోధిస్తున్నాడు. ఆయన బోధల సారం మనకు అర్థం అవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయన బోధిస్తా ఉన్నాడు. ఏమని బోధిస్తా ఉన్నాడు? భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయేది. ఏ నివాసం? భూలోకంలో ఉన్నవన్నీ కూడా శిథిలమైపోయాయి. ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతుంది భూమి మీద మనకున్న నివాసం, గుడారం, శరీరం, దేహం, ఫిజికల్ బాడీ. ఆ ఫిజికల్ బాడీ కోసం మాట్లాడుతూ ఇది శిథిలమైపోయేది. అర్థం కావట్లే, 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి జుట్టు కలర్ మారిపోతా ఉంది, బలం తగ్గిపోతా ఉంది, ఎముకలు బలహీన పడిపోతా ఉన్నాయి, డయాబెటిక్, బీపీ ఎంటర్ అవుతున్నాయి. కళ్ళ ముందు మనుషులు ఎంత త్వరగా బలహీనులైపోతున్నారో మనం చూస్తున్నాం. శిథిలమైపోయేది. అయితే మనం డేలా పడ్డానికి ఏమి లేదు, బెంగపడ్డానికి ఏమి లేదు. మనకున్న గొప్ప నిరీక్షణ ఏం చెప్తుందంటే, చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది, నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. పరలోకంలో మనం ఉంటాం, పరలోకంలో మహిమా శరీరంలో మనం ఉంటాం, వాడబాడిన శరీరంలో మనం ఉంటాం, నిత్యమైన నివాసంలో మనం ఉంటాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధాన శరీరం కొరకు ఆ విషయాలు గంభీరంగా రాశాడు. విత్తనం, చత్తి, మొక్క, చెట్టు, అనేక విత్తనాలు చనిపోయిన తర్వాత జీవితం ఈ జీవితం కంటే మల్టిప్లై, అది మెనిఫోల్డ్ లైఫ్. ఈ జీవితం ఒక విత్తనం అనుకుంటే ఆ జీవితం అనేక విత్తనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఒంటిగా ఉంటుంది, అది చత్తే విస్తారంగా ఫలిస్తుంది. యోహాను 12:24 యేసు ప్రభు బోధలు. బైబిల్ బోధన భూమి మీద బెటర్ గా ఎట్లా జీవించాలి, భూమి మీద ఆస్తులు ఎలా సంపాదించాలి, భూమి మీద పేరు ఎట్లా సంపాదించాలి, ఆ బోధన కాదు. మేబీ ఇతర విశ్వాసాలకు చెందిన వారు, క్రైస్తవేతర విశ్వాసాలకు చెందిన వారు ఎందుకు క్రైస్తవ్యాన్ని అంతగా వాళ్ళు చూడలేకపోతున్నారంటే, ఆకర్షణీయంగా చూడలేకపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పెద్ద రాజుగా బతకలా. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన 12 మంది అపొస్తలులు భూమి మీద బాగా పై పొజిషన్ లో ఉన్నట్టుగా చూడలేం. ఆస్తుపాస్తులు, అంతస్తులు బాగా సంపాదించినట్లుగా మనం చూడలేదు. వారు చాదాసీదాగా ఉన్నారు. వారు చావు కూడా త్వరగా వచ్చింది, అది హతసాక్షుల మరణం. వారు చంపబడ్డారు. ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఇక్కడ డబ్బులు బాగా వస్తాయి, ఆ క్రైస్తవులకు వస్తే లేదు, అడ్డమైన గడ్డి తినడానికి అవకాశం లేదు, పైగా ఉన్నదాన్ని పంచిపెట్టాలి. ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడంతో దుర్లభం, ధనం పరలోకానికి ఆటంకం. ఆ బోధన ఆకర్షణీయంగా లేదు. వారు నిత్యత్వం వెలుగులో చూడలేకపోతున్నారు. సువార్తను కూడా మన నిత్యత్వం వెలుగులో మనం బోధించట్లా. యేసు ప్రభుని దీవిస్తాడు అక్కర్లా. మేము ఆల్రెడీ ఇప్పటికే చాలా దీవించబడ్డాం. మాకు మీకంటే పొలాలున్నాయి, మాకు మీకంటే ఆస్తులున్నాయి, మాకు మీకంటే బాగా సిరి సంపదలున్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని దీవించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ, అది ఎంత గొప్పదో లోకానికి అర్థం కావట్లా మనం దాన్ని చెప్పట్లా. పౌలు దాన్ని చూశాడు. ఆయన పరదేశంలోకి వెళ్ళాడు, ఆ వశింపు సఖ్యము కాని స్వరాలు విన్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఇక ఆయన బోధలు అలాగే ఉంటాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో భార్యాభర్తల కోసం మాట్లాడుతున్నాడు. నాలాగే ఉంటే మంచిది, పెళ్లి కాని వారు ఇదోరంట నాలాగే ఉండండి, పెళ్లి చేసుకోవద్దు అన్నట్టుగా మాట్లాడేశాడు. ఎందుకంటే చిన్న జీవితం, నటనా జీవితం. కాబట్టి భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు అన్నాడు. ఎందుకు ఆయన ఇంత వైరాగ్యంతో మాట్లాడుతున్నాడంటే, అవును వైరాగ్యంతో కాదు, మనం పొందుకోబోయేది చాలా గొప్పదే, మనం జీవిస్తున్న జీవితం చాలా చిన్నదే, ఆ గొప్ప జీవితం కొరకు మీరు ఈ చిన్న జీవితాన్ని సరిగ్గా వాడుకోండి అని చెప్పడానికి ఆయన ఆయన పదే పదే అదే సత్యాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యం లేదా పరలోకం అన్నది ఒక స్థితి కాదు, అది ఒక స్థలం అని మనం చూసిన పౌలు పత్రికల్లో చదువుతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి వచ్చి బోధించిన బోధ విన్న అపోస్తులందరూ అట్లాగే రాశారు. అపోస్తులందరూ అట్లాగే రాశాడు. పేతురు పత్రిక చదివితే పేతురు పత్రికలో కూడా పరలోకం కోసం రాస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక రెండో పత్రికలో ఒక మాట చదివి మొదటి పత్రిక వద్దాం. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు పేతురుకు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఉంటావు, చాలా కాలం ఉంటావు, నిండు నూరేళ్ళు ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు అని చెప్పలా. మరేం చెప్పాడు ఆయన 13వ వచనంలో? మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను. అదేంటి ప్రభువా, నేను వెంబడిస్తా ఉంటే త్వరగా వెళ్ళి వచ్చేస్తావని అన్నావు అని బాధపడలా, నన్ను ప్రభు త్వరగా చేర్చుకోబోతున్నాడు, సంతోషపడ్డాడు. ఆయన అందరికి ఏం చెప్తున్నాడంటే, ఈ సంగతులు మీకు జాగ్రత్త చేస్తాను అన్నాడు. మొదటి పేతురు పత్రికలో ఆయనకి ఏం అర్థమైందో రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివితే, 3-4 వచనాలు మనం చదివితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా ఆ 3 మాటల మీద మనసు పెట్టాలి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడభారదనే స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. 5వ వచనంలో అంటాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. స్వాస్థ్యము అన్నాడు. ఆస్తుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. పరలోకాన్ని స్వాస్థ్యం అన్నాడు. రక్షించబడ్డ వారికి పరలోక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది, వాడిపోయేది కాదు, క్షీణించిపోయేది కాదు, మలినం పట్టేది కాదు, తుప్పు పట్టేది కాదు, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారినది, నిత్యమైనది, స్వాస్థ్యం పరలోకమందు రక్షించబడ్డ మన కొరకు భద్రంగా ఉంది. కాబట్టి ఆనందిద్దాం. యేసయ్య బోధించాడు, యేసయ్య బోధలో నేనుండు స్థలంలో మీరు ఉండేలాగన వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అన్నాడు. నా తండ్రి ఇంత, అది ఇల్లు అన్నాడు, నివాసము అన్నాడు, నివాస స్థలాలు సిద్ధపరుస్తాను అన్నాడు. ఆ బోధలు విన్న అపోస్తులు, మాకేం దొరుకుతుంది అని వచ్చిన వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు కోల్పోయారు కాబట్టి పునరుద్ధానమందు మీ 12 మంది 12 సింహాసనాల మీద ఇస్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీర్చేవారుగా మీరు కూర్చుంటారు. మీకు సింహాసనాలు ఇస్తాను, మీకు కిరీటాలు ఇస్తాను, మీకు అధికారం ఇస్తానని చెప్పాడు. పేతురుతో చెప్తున్నాడు, నువ్వు త్వరగా రావాలన్నాడు. నేను త్వరగానే వస్తాను, పేతురు సిద్ధపడిపోయాడు. అపోస్తులందరూ చావడానికి ఎగబడ్డారు, ఒకరి తర్వాత ఒకరు ఎగబడి చచ్చారు. అమ్మో ప్రాణం పోతుంది అని అనుకోలా, అయ్యా మా ప్రాణాలు కాపాడు అనుకోలా. వాళ్ళ కళ్ళ ముందు మొదటి హతసాక్షి యాకోబు చిరఛేదనం చేస్తే తల తగి కింద పడితే మిగతా వాళ్ళందరూ గుండు జారిపోయి పారిపోలా. నేననుకుంటాను యాకోబు నువ్వు ధన్యుడు, అందరికంటే నువ్వు త్వరగా ప్రభువుని కలుసుకున్నావు, అందరికంటే త్వరగా రాజ్యంలోకి వెళ్ళావు, అందరికంటే ముందు వరుసలోనూ ఉన్నావు, ఒక్కడ పారిపోలే, అందరూ ఏది ఏమైనా సరే వెనక తీలా, ఏది ఏమైనా సరే వెనక తీలా. రీసెంట్ గా ప్రవీణ్ పగడాల ఆయన చావు మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే గంటల ప్రకాష్ ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. రీసెంట్ గా 16వ తేదీన మెడికల్ స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్న ప్రదీప్ బ్రదర్ ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. ఆ కృష్టి ప్రదీప్ ఆయన చనిపోయాడు. 40 సంవత్సరాల వయసు అందరిది. ఏమందాం, అయ్యో పాపం, దేవుని సేవలో ఉన్నారు, ఉంచొచ్చు కదా, ఎక్కువ కాలం ఉంచు కదా, వాళ్ళని కాపాడేది కదా. మీరు బైబిల్ చదివితే మీరు ఎలా ఆలోచించరు, బైబిల్ చదివితే మీరు ఎలా ఆలోచించరు. చావు మనకి నష్టంలా కనబడదాం, ఒళ్ళు దాచుకునేవారుగా మనం ఉండం, లోకాన్ని ప్రేమించి అనుభవించేవారుగా మనం ఉండం, లోకం మీద మనకి ఆశ పుట్టదో, మన విశ్వాస నేత్రాలతో మన స్వాస్థ్యం అక్కడుంది, మన పరిస్థితి అక్కడుంది. మన ప్రభు త్వరగా 33.5 సంవత్సరాలకు వెళ్ళాడు. మన ప్రభు అక్కడికి చాలా త్వరగా వెళ్ళాడు. నేను అలాగే వెళ్ళాలి అన్నవారిగా ఉంటాం, నేను అలా వెళ్ళాలి అన్నవారిగా ఉంటాం. పరలోకం కొరకు విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మనకు ఎట్లా తెలుస్తుంది పరలోకం ఉంది అని? ఎలా తెలుస్తుంది? ఎవరైనా సూచించారా అని మాట్లాడితే, అవును, యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి వచ్చాడు, పౌలు వెళ్ళి చూసి వచ్చాడు. అక్కడ ఉన్న ఆయన వచ్చి చెప్పాడు పరలోకం ఎలాంటిదంటే, ప్రభువు దిగి వచ్చి బోధించాడు కాబట్టి ఆయన బోధనలో మనం ఏం చూస్తున్నామంటే, పరలోకం యేసుక్రీస్తు ప్రభు ముందొచ్చి చెప్పిన సత్యం ఇది. ఆయన అక్కడి నుంచి దిగి వచ్చి మాట్లాడిన మా బోధ ఇది. ఎవరైనా చూసి వచ్చారంటే, అవును, ఆయన చూసి వచ్చే మనకు బోధించాడు, దాన్ని మనం విశ్వాసంతో నమ్ముతా ఉన్నాం, దానికి రుజువులు ఉన్నాయి. యోహాను సువార్త 13వ వచనాన్ని చదివితే, యోహాను సువార్త 13వ వచనాన్ని చదివితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన చూసి ఆయన చూసిన విషయాలు బోధించాడు. తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలో మార్గం చూపించాడు, ఎలా సిద్ధపడాలో కూడా బోధించాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుంచి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన చూసిన విషయాలు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యం ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చాడు, పైనుండి వచ్చాడు. ఆయన భూసంబంధమైన వాడు, పరలోకం నుంచి వచ్చేవాడు, అందరికి పైగా ఉన్నవాడు. పదమంది పిల్లరా, మనం పరలోకాన్ని ఎట్లా చూస్తున్నామంటే, ప్రభు ఉండి వచ్చిన స్థలం, ప్రభు మరలా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పిన స్థలం, ప్రభు మనల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పిన స్థలం కొరకు మనం ఈ వాక్యంలో చదువుతా ఉన్నాం. కాబట్టి పరలోకాన్ని మనం ఎలా చూస్తున్నామంటే, ప్రభు దిగి వచ్చి మనకు బోధించిన స్థలం అది. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తం నెరవేరుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి బోధించాడు. 42వ వచనం ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు అనేది. పరలోకం నుంచి దిగి వచ్చాడని అంటాడో మనం చూసాం కదా, మరే కదా పుట్టాడు. ఆయన పరలోకం దిగి వచ్చాడు, పరలోకం ఎట్లా ఊడిపడ్డాడు అని మాట్లాడుతున్నారు. అవును, పరలోకం నుంచి దిగి వచ్చాడు, ఆయన శరీరంలోకి వచ్చాడు, అంతకుముందు ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆదియందు ఉన్న దేవుడు ఆయన. శరీరధారికి భూమి మీదకి రావడానికి ముందు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పాడు, నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, నా మహిమలోకి వెళ్తున్నాను అని చెప్పాడు. కాబట్టి పరలోకం ఉందా అంటే ఉంది. చూసొచ్చేవరని చెప్పారంటే అవును, చూసొచ్చి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండి అక్కడ దిగి వచ్చి చెప్పాడు. ఇంకెవరైనా చూశారంటే పౌలు చూసి చెప్తున్నాడు. పౌలు చూసి పరలోక రాజ్యం గురించి బోధిస్తా ఉన్నాడు. స్టెఫన్ చూశాడు, ఆకాశం తెరవబడితే పరలోకం, పరలో ఆ తండ్రి సింహాసనం, ఆ కుడి పార్శ్వన యేసుక్రీస్తు ప్రభు చూశారు. దర్శనంలో యోహాన్ చూశాడు. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రాస్తాడు. ప్రకటన గ్రంథంలో పరలోకం యొక్క వైభవాన్ని ఆయన దర్శనం చూసిన తర్వాత పరలోక సంగతులు ఎక్కువగా రాస్తాడు యోహాన్ భక్తుడు. మొదటి అధ్యాయంలో ఆ దర్శనం చాలా క్లియర్ గా రాయబడింది, చాలా క్లియర్ గా రాయబడింది. పరలోకం గురించి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే అది దేవుడు ఉన్న స్థలం, దేవుడు నివసిస్తున్న స్థలం, అది దేవుని సింహాసనం ఉన్న స్థలం. మత్తయి సువార్త 5:16 వచనాన్ని చదివితే 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. పరలోకమందు తండ్రి ఉన్నాడు, అది తండ్రి ఉన్న స్థలం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అది తండ్రి ఉన్న స్థలం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 12:50 మత్తయి సువార్త 12:50 చదివితే 12:49 ఉన్నాయి. మాకు రాయబడమాట, పరలోకమందున్న నా తండ్రి. పరలోక ప్రార్థనలో కూడా మత్తయి సువార్త 6:9 పరలోకమందున్న తండ్రి, పరలోకమందు తండ్రి ఉన్నాడు, అది తండ్రి పాలన చేస్తున్న రాజ్యం, తండ్రి సింహాసనం ఉన్న రాజ్యం. ప్రకటన గ్రంథం 3:12 పరలోకంలో తండ్రి, ఆయన సింహాసనము, ఆయన పరిపాలన, ఆయన వైభవం, ఆయన రాజస్వం. ఆ రాజ్యం ఎంత గొప్పదో, ఆ రాజ్యం ఎంత గొప్పదో. మత్తయి సువార్త 3:12 చదివితే జయించు వాని నా దేవుని ఆలయమును ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలకు పోడు, మరియు నా తండ్రి పేరును పరలోకంలో నా దేవుని యుద్ధంచి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్నపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను అన్నాడు. 13 నా తండ్రి ఆలయములో స్తంభముగా ఉంటావు, బయటకు పోవు. పరలోకంలో నా దేవుని వద్ద నుంచి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్నం. దేవునికి పట్నం ఉంది, దేవుని యెరూషలేము, దేవుని ఆలయం, అది ఆయన ఆలయం, అది ఆయన పట్నం, అది ఆయన పురము. దాన్నే మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పరలోకం వచ్చిన విషయం ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభు ఉండి భూమి మీదకి వచ్చిన స్థలం. భూమి మీద నుంచి మరలా యేసుక్రీస్తు ప్రభు వెళ్లి సింహాసనం మీద కూర్చున్న స్థలం పరలోకం. అది ఊహాజనితమైనది కాదు, అది ఒక స్థితి కాదు, అది ఒక స్థలం, అది ఒక రాజ్యం, అది అది ఒక పరిపాలన, నిత్యము ఉండే స్థలం, నిత్యము ఉండే స్థలం. పరలోక రాజ్యం తండ్రి పాలిస్తున్న రాజ్యం, తండ్రి పురం, అది తండ్రి దేవాలయం, అది తండ్రి అయిన దేవుడు ఉన్న స్థలం అని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. 3 పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ట్రినిటీలో 3వ వ్యక్తి, పరలోక రాజ్యంలో నుంచి ఆయన భూమి మీదకి వచ్చాడు. పెంతకోస్ దినమందు భూమి మీదకి వచ్చిన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పేతురు మొదటి పత్రిక 12:12 మనం చదివితే, మొదటి పేతురు పత్రిక 12:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, తండ్రి పరలోకమందు ఉన్నాడు. మనం పరలోకానికి వెళ్తాం, మన పరిస్థితి పరలోకంలో ఉంది. అది నిలువరమైన పట్టణం, అది పునాదులు కలిగిన పట్టణం, అది దేవుని చేత కట్టబడిన పట్టణం, అది వాడబాడని పట్టణం, అది నిత్యమైన నివాసం, అది నిత్యమైన నివాసం. ఒక్కవేళ భూ సంబంధమైన తలంపులతోటే మనం భక్తి చేసేవారమైతే మనం నిజంగా నష్టపోయిన వారు. మన పౌరస్థితి ఇక్కడ లేదు, మనం పరదేశం యాత్రికులం. మరి దేని కొరకు భక్తి అంటే మన భవితి కొరకు, బంగారు భవితి కొరకు, శాశ్వతమైన భవితి కొరకు, నిత్యరాజ్యంలో స్థానం కొరకు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, యోహాను సువార్త 3:16 అందరూ ఎరిగిన వాక్య భాగం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు, కుమారుని ఇచ్చాడు. కుమారుడు ఏం చేశాడు, ఆయన ఎందుకు శ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు, ఆయన అనుగ్రహించాడు. పరలోకం తండ్రి ఉన్న స్థలం, పరలోకం కుమారుడు వచ్చిన స్థలం, పరలోకం పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చిన స్థలం, ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క బోధలు, ఆ పరిశుద్ధాత్మదేవుని ఇన్స్పిరేషన్ తో రాయబడ్డ కొత్త నిబంధన గ్రంథం పరలోకం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. పదే 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 ఈ సత్యం నొక్కి వక్కానించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ సత్యం రిపీటెడ్ గా కొన మీద ప్రసంగంలో మొదటి మాట, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఏమొస్తుంది? పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరలోక రాజ్యం దేవదూతలు ఉండు స్థలం, దేవదూతలు ఉండు స్థలం. ఎంతమంది వాళ్ళు? కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి దూతలు? ఒక్క దూత ఒక్క రాత్రుల్లో అసురీల సైన్యంలోకి చొచ్చి 185,000 మంది ఆ వీరులను, సైనికులను చంపేసింది. ఒక్క దూత చంపేశాడు. ఒక్క దూత ఎంత బలవంతుడు? బలవంతులైన దేవదూతలున్న రాజ్యం అది. మత్తయి సువార్త 18:10 మత్తయి సువార్త 18:10 చదివితే 18:10 ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకొనిడి, వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందిరని మీతో చెబుచున్నాను. పరలోక దర్శనంలో తండ్రి సింహాసనం మీద ఉన్నారు, 4 జీవులున్నారు, 24 పెద్దలున్నారు, శరాపులు కెరూబులు, మహాదూతలు, బలార్జులు ఉన్నారు. వారు దేవుణ్ణి ఎల్లప్పుడు చూస్తున్నారు, దేవుణ్ణి ఎల్లప్పుడు చూస్తున్నారు. అలియన్స్ కొరకు వింటా ఉన్నాం. గ్రహంతర జీవులు లేరు, అవి పరలోక జీవులు. ఈ గ్రహాల్లో ఉండే జీవులు కాదు, దేవుని రాజ్యంలో ఆ మహిమ కలిగిన రాజు చేసుకున్న సేవకులు. దేవదూతలున్నారక్కడ. మత్తయి సువార్త 22:30 అని చదివితే, పునరుద్ధానమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. పరలోకంలో దూతలున్నారు. ఆడ మగ తారతమ్యాలు లేవు, సంపూర్ణులు. మగవాళ్ళలో కొన్ని లోపాలు, ఆడవాళ్ళలో కొన్ని లోపాలు, దూతల్లో సంపూర్ణులు. ఆడ మగ ఏ లోపం లేదు, ఏ విషయంలో తక్కువ కాదు. బలార్జులు కోట్ల సంఖ్యలో వారు ఉన్నారు. ప్రకటన గ్రంథం 3:5 మనం చదివితే, ముగిస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3:5 మనం చదవాలి. 3:5 జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రాలు ధరించుకును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తెలుపును, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొద్దును. పరలోకంలో తండ్రి దగ్గర దూతలున్నారు, దూతలున్న రాజ్యం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 5:5 11:11 నేను చూడగా సింహాసనం, జీవుడు, పెద్దల్ని ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది దూతలు, 4 జీవులు, 24 పెద్దలు, శరాపులు, కెరూపులు. ఆ గొప్ప పట్టణం, ఆ గొప్ప రాజ్యం, ఆ మహిమ కలిగిన రాజ్యం కొరకు నిరీక్షిస్తా ఉన్నాం, ఎదురు చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మూలవాక్యం యోహాను సువార్త 14 మాట్లాడుతున్నాడు. ఈ హృదయాన్ని కలవరు పడినవద్దు. ఏంటి మా భవిష్యత్తు? ఈ జబ్బులు మమ్మల్ని బాధ పెడతా ఉన్నాయి. మాకు డబ్బులు కావాలి, మాకు స్థలాలు కావాలి, మాకు గ్యారంటీ లైఫ్ కావాలి, ఎలకాలం ఉండిపోవాలి, వాడిపోకూడదు, అట్లాంటి జీవితం కావాలి. అవును, దేవుడు ఆ జీవితాన్ని ఇవ్వడానికి సమర్థుడు, వాగ్దానం చేస్తున్నాడు. అది ఎక్కడ లేదు, మహిమ ఎక్కడ లేదు, అక్షయత ఎక్కడ లేదు, శాశ్వత జీవం ఎక్కడ లేదు, వాడబారిన జీవితం, అక్షయమైన జీవితం, అక్షయమైన జీవితం, వాడబారిన జీవితం, లోపాలు లేని జీవితం, పరలోకంలో స్వాస్థ్యం మనకు వాగ్దానం చేశాడు. నా తండ్రి ఇంత మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అంటే ఏంటి? ఆయన కట్టడానికి టైం తీసుకుంటున్నాడా? ఆ వాక్యం చాలా సార్లు అనుకుంటున్నాను, ఆయన కట్టడానికి సమయం తీసుకుంటున్నాడా అన్న మాటకంటే అందులో అడుగుపెట్టడానికి, ఆయన సిద్ధపరచడానికి సమయం తీసుకుంటున్నాడు అని నేను అనుకోను. అందులో అడుగు పెట్టడానికి భూమి మీద మనం సిద్ధపడాలి. నిర్లక్ష్యంగా ఉండి మేము వెళ్తాము అనుకోవడం పొరపాటు. నిర్లక్ష్యంగా ఉండి, పౌలు నిర్లక్ష్యంగా లేడు. పౌలు వ్యతిరేకతలో భయపడలేదు. పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను భయపడతలా? సువార్త చెప్తే నాలుగు వస్తావంటున్నారు కానీ వాళ్ళేమో నోరు మూసుకొని కూర్చోలా? జైల్లో పెడతామంటున్నారు, ఇప్పుడేదో హింసలు, ఇప్పుడేదో యాంటీ కన్వర్షన్ బిల్లు, ఇప్పుడేదో భారతదేశంలో పర్సిక్యూషన్, ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. ఆత్మీయ పోరాటంలో ఎప్పుడూ హింసలున్నాయి. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి పడదు. ఈ లోకాధికారి దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ఉన్న వారిని బెదిరించు లేకపోతే మభ్యపెట్టు మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. పోరాడాలి, ఎదురేదాలి. భూమి మీద మనం ఉన్నా మన నేత్రాలు పరలోకం మీద ఉండాలి. వాడిచ్చే బిస్కెట్ల కోసం, కుక్కకేసిన బిస్కెట్ లాగా, చేపకేసిన ఎర్రలాగా ఏదో ఒకటి చూపించి, ఆశ చూపించి మభ్య పెట్టడానికి మోసం చేస్తున్నప్పుడు మనం ఎంత గొప్ప రాజ్యాన్ని ఎంత చిన్న సుఖాల కోసం కోల్పోతున్నాము. విచక్షణ కలిగి ఉండాలి, విచక్షణ కలిగి ఉండాలి, సిద్ధపడాలి, మలకువగా ఉండాలి. ఎన్నడూ ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు, ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంత గంభీరమైన వాగ్దానాలు మనకున్నాయో. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కూడా వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కూడా వచ్చినలో పరలోకం ఎంత ధన్యకరమైన పట్టణమో, పరలోకానికి వెళ్లేవారు ఎంత ధన్యులో వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కూడా వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. వాడి పోరి కిరీటం అది, వాడభారిన జీవం అది, అక్షయమైన జీవితం అది, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. భూమి మీద ఆశీర్వాదం అంటే తిండి బట్ట గూడు, కేశం, తుప్పు పట్టేవి, జీవం లేనివి, పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పట్టణము, ఎంత గొప్ప ఆశీర్వాదానికి మనం వారసులమయ్యాము, ఎంత గొప్ప ఆశీర్వాదానికి వారసులమయ్యాము. మనకు అర్థమైతే నిర్లక్ష్యంగా ఉండలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం ప్రారంభించి మాట్లాడతాడు. శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన కోరికలు, ప్రపంచ ధర్మం, అవిధేయతను ప్రేరేపించి అధిపతిని వెంబడించి ఇష్టానుసారంగా జీవించారు. ఆయన మారారు, రక్షించబడ్డారు. ఆ గత జీవితంలో సుఖాల కోసం వెంపర్లాడారు. దానివల్ల మీరు సంపాదించింది ఏమీ లేదు. సత్య నరకాలను పోయేవారు. దేవుడు దయ చూపించాడు. మీరు మారారు, రక్షణ పొందారు. మారి రక్షణ పొందిన మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యాన్ని రాబో యుగాలలో కనపరిచి నిమిత్తం. అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అది. ఆయన మనకు చేసిన ఉపకారం ఈ రక్షణ. ఏంటి ఆ రక్షణ? ఏంటి దాని గొప్పతనం? 7వ వచనం, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అబ్బా, దేవునితో కూర్చుంటాం, సింహాసనం మీద కూర్చుంటాం, కిరీటాలతో కూర్చుంటాం. అత్యధికమైన మేలుడు, అత్యధికమైన ఉపకారం మనకు చేశాడు ఆయన. అత్యధికమైన ఉపకారం చేశాడు మనకు ఆయన. రమణుని ప్రియులారా, మనం మన పౌరస్థితి పరలోకం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 ఈ ఈ ఈ ఇక్కడ మనం ఉండేవారిని కాము, పరదేశం యాత్రికులు. కాబట్టి దయచేసి భూమి మీద స్థలాలు, భూమి మీద పౌరుషత్వం, భూమి మీద బెటర్మెంట్, అభివృద్ధి పైకి రావాలి అని పరిగెడుతున్న లోకం అది శాశ్వతం కాదు. మనకైతే ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప ఆశీర్వాదం. మనం కొలసలకు రాసిన పత్రిక 3 మాట్లాడుతున్నాడు, క్రీస్తుతో కూడా మీరు లేపబడితే పైన వాటిని వెతకండి. అక్కడ ప్రభువు ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ సాతాను లేడు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ వ్యాధం లేదు. మీ నేత్రాలు పైన ఉండాలి, మీ నేత్రాలు పైన ఉండాలి. దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని నిదానం చూడాలి, అదృశ్యమైన వాటిని నిదానం చూడాలి. కావున ప్రియులారా, పరలోక రాజ్యం యేసుక్రీస్తు ప్రభు బోధనలో ప్రధాన అంశంగా కనబడతా ఉండగా, భూలోక రాజ్యంలో దేని కొరకు పరలోక రాజ్యాన్ని అమ్మేసుకునేవారుగా కాక, కోల్పోయేవారుగా కాక నమ్మకంగా పరిగెడదాం, గురి చూసి పరిగెడదాం. అకృప ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.